ఒక్కసారి గాయత్రి మంత్రము గట్టిగా ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చాలా సంవత్సరాలుగా సుమారు గత 5000 సంవత్సరాల నుంచి ప్రపంచం ఎదురు చూస్తున్నటువంటి చివరి 3 సంవత్సరాలలోకి ప్రవేశించాము. చాలా జాగ్రత్తగా చెప్తున్నటువంటి మాటల్ని విని అర్థం చేసుకుని ఆచరించండి. చెప్పింది ఏంటో అర్థమైంది కదా, మనం చివరి 3 సంవత్సరాలకి వచ్చాం. ఏ చివరి 3 సంవత్సరాలకి? 5000 సంవత్సరాల బట్టి మనము ఏ రోజు కోసం అయితే ఎదురు చూస్తున్నాము, ఆ రోజు కోసము ఎదురు చూసి 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 ఈనాడు ఓ అతి పవిత్రమైనటువంటి ప్రదేశంలో, గురుచేతనత్వం యొక్క ప్రదేశంలో మేధ గురించి చెప్తున్నప్పుడు మేధ దక్షిణామూర్తి అని చెప్తూ ఉంటారు. నేను వినుంటారు చాలా మంది, మేధస్సు పెరగాలి అంటే దక్షిణామూర్తి యొక్క ఉపాసన చాలా అవసరం. మనము కూర్చున్న చోటు మేధా దక్షిణామూర్తి యొక్క ప్రాకట్యమైనటువంటి ప్లేస్. ఇక్కడ మనం కూర్చున్నటువంటి స్థలము దక్ష యజ్ఞ వినాశనం అయిపోయిన తర్వాత, అన్ని లైన్లో పడేసిన తర్వాత, శివుడు పార్వతీదేవి అంటే సతీదేవి యొక్క ఖండాలనంతా కూడా మోసుకుపోయాక 12 ఏళ్ల బాలుడు వలె మేధ దక్షిణామూర్తి వలె ఈ కొండ మీదే అవతరించాడు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో మేధ జాగరణకి కావలసినటువంటి కార్యక్రమానికి మనం రూపకల్పన చేస్తున్నాం. ఇది కాకతాళీయమని మీరు అనుకోవచ్చు, కానీ కాదు. ఖచ్చితంగా గురుదేవులు ఈ సమావేశము ఇక్కడే జరగాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది ఉంటారు. ఎందుకు? ఇది గురు రూపమైనటువంటి కొండ. త్రికూటాచలము అనేటటువంటిది గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవో మహేశ్వర. ఈ 3 రూపాలలో ఉన్నటువంటి గురువుకి సంబంధించినటువంటి 3 శిఖరాలు కలిగినటువంటి పర్వతం ఇది. కోటప్ప కొండ అని మనం పిలుస్తూ ఉంటాం, కానీ దీని వెనకాతను ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక రహస్యం చాలా తక్కువ మందికి తెలుసు. గురుతో సంపర్కం ఏర్పడాలి అంటే ఆంధ్రప్రదేశ్లో కేవలము కోటప్ప కొండ వద్దనే సంభవము. అది అర్థం చేసుకోండి. అది మనకి తెలిసి చేశామా, తెలియక చేయామా చేశామా అంటే ఖచ్చితంగా మనం తెలిసే చేశాం, ప్రస్తుతం మర్చిపోయి చేస్తున్నాం. పుట్టినప్పుడు మాత్రం అనుకున్నాం మనం ఇలా కోటప్ప కొండ దగ్గర ఇలా గురువు గారి కార్యక్రమాలు చేయాలి అని, పుట్టగానే మర్చిపోయాం. మళ్ళా మన అదృష్టం గురువు గారి యొక్క ఆకర్షణ, గురువు గారి యొక్క ప్రేరణ మన ఇక్కడికి చేర్చింది. స్వర యొక్క మహత్యం చాలా ఇంపార్టెంట్, అందుకు చెప్తున్నాను. మీరు ఎక్కడో ఈ మాటలు వింటాం వేరు, కోటప్పకొండ దగ్గర ఈ మాటలు వింటాం వేరు. ఇంతకీ పూజ్య గురుదేవులు మన ద్వారా ఏం సాధించదలుచుకున్నారు, ఈ ప్రజ్ఞామండలు దాంతో ఇలాగా మనం ఐదైదుగురం కలిసి చేస్తున్నటువంటి ప్రణాళిక యొక్క ఉద్దేశం ఏమిటి, ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎక్కడా దారి తప్పకండి. ఒకటే ఒక మార్పు రావాలి, విద్యాలయాల బదులు దేవాలయాల యొక్క ప్రాముఖ్యత పెరగాలి. సింపుల్ గా మనం చెప్పాలి అంటే దేవతాశక్తుల యొక్క అవతరణ పృథ్వీ మీద జరగాలి. దేవాలయాలలోనే దేవతాశక్తులు ఉంటాయి. కానీ ఇప్పుడు దేవాలయాలు ఎలా ఉన్నాయి, రెండు రకాలైనటువంటి అడుక్కునే వాళ్ళు దేవాలయాల్లో కనిపిస్తారు, మూడో రకమైన వ్యక్తులు దేవాలయాల్లో నాకు కనిపించలే. ఒకళ్ళు దేవాలయం బయట కూర్చొని అడుక్కుంటూ ఉంటారు, ఇంకోళ్ళు లోపలికి వెళ్ళి అడుక్కుంటారు. లోపలికి వెళ్ళి అడుక్కునే వాళ్ళు ప్రెసిడెంట్స్, చీఫ్ మినిస్టర్స్, డబ్బున్న వాళ్ళు అవుతారు. బయట ఉన్నవాళ్ళు ఏదైనా ఇద్దరు అడుక్కునేవాళ్లే, లెవెల్ మారే అంతే. ఆ దేవాలయాలు మనకి వద్దు. మరి ఇంతకీ దేవాలయాలలో చెప్పబడేటటువంటి విద్య ఏమిటి? యూనివర్సిటీస్ లో మనకి తెలుసు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చెప్తారు, మెడికల్ కాలేజీలో మెడిసిన్ గురించి చెప్తారు, ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ గురించి చెప్తారు. మరి దేవాలయాలలో డాక్టర్ తన చదువు చదువుకున్నాక ఎవరికి ఉపయోగపడతాడు? సమాజానికి ఉపయోగపడతాడు. సమాజానికి ఉపయోగపడినటువంటి డాక్టర్ వాడికి ఉపయోగపడదు, వాడి కుటుంబానికి కూడా ఉపయోగపడదు. చెప్పింది అర్థమవుతుందా? నువ్వు చదివిన విద్య, నీవు చదివినటువంటి జ్ఞానము సమాజానికి ఉపయోగపడితే అది నీకు నీ కుటుంబానికి ఉపయోగపడుతుంది. సమాజానికి ఉపయోగపడకపోతే ఆ విద్య ఎందుకు ఉపయోగపడదు? ఇంజనీర్ అయ్యావు, ఓకే, ఎవరికి ఉపయోగపడతాం? ఒక కంపెనీకి ఉపయోగపడతాం, లేకపోతే నువ్వే ఒక కంపెనీ పెట్టుకుంటావు కదా. పెట్టుకుని ఏం చేస్తావు? సమాజానికి ఉపయోగపడేది ఏదో చేస్తావు. సమాజానికి ఉపయోగపడేది నువ్వు చేస్తున్నావు కనుక నీ కుటుంబము నీవు బతుకుతున్నాడు, నీకు పేరుస్తుంది. అంటే విద్య ఎప్పుడూ కూడా సమాజానికి ఉపయోగపడితేనే నీకు ఉపయోగపడుతుంది. ఏ విద్య అయినా, మహావిద్య అయినా సమాజానికి ఉపయోగపడాలి. మరి మనము దేవాలయంలో నీకు ఉపయోగపడేటటువంటిది ఏమీ చదువుకోవటం లేదు, నువ్వు ఏమీ నేర్చుకోవటం లేదు, ఇంకా సమాజానికి ఉపయోగపడతారు మీరు. భావం అర్థం అవుతుందా? పూజ్య గురుదేవుల యొక్క ఏకైక ఆకాంక్ష ఏంటి అంటే మనిషిలో దేవత్వము ఉదయించాలి, మనిషిలో విద్య అభివృద్ధి చెందాలి. ఇంట్లో కూర్చుంటే విద్య వస్తుందా? ఏం చేయాలి? విద్యాలయాలకు వెళ్ళాలి. నువ్వు ఏ రకమైనటువంటి విద్యను అభ్యసించదలుచుకున్నావో ఆ విద్యకి సంబంధించినటువంటి గురువులు ఉన్న చోటకి నువ్వు వెళ్ళాలి. అవునా? ఇంజనీరింగ్ చదవాలి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంజనీర్సే నీకు పాఠం చెప్పేవాళ్ళు. మెడిసిన్ చదవాలి అంటే నీవు వెళ్ళి ఎక్కడ వైద్య విద్య నువ్వు నేర్చుకోబోతున్నావో అక్కడున్న టీచర్స్ అందరూ ఎవరు? డాక్టర్లే కదా. దేవాలయాలలో దేవత్వము నేర్పేటటువంటి విద్య దేవాలయాలలో ఎవరుండాలి? దేవతలు ఉండాలి. ఎందుకండి ఉన్నారా? రామకృష్ణ పరమహంస కాళికామాతని కదిపాడు, దేవతని కదిపాడు. శిష్టభక్తులున్నారు తుకారాము, రామభక్తులున్నారు తులసీదాసు, మీరాబాయి, సక్కుబాయి, అన్ని రాష్ట్రాలలో అన్ని భాషలలో కూడా దేవతలను కదపగలిగేటటువంటి భక్తులు ఉన్నారు, ఉన్నారు కదా. అంచేత దేవత్వము ఒక సత్యము, దేవత్వము ఒక శక్తి. ఆ శక్తిని మనం మనుష్యులలో అవతరణ చేసుకోవచ్చు అన్నది సత్యము. మెడిసిన్ చదివిన వాళ్ళందరూ ఎలా డాక్టర్లు అవుతారు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ ఎలాగ ఇంజనీర్స్ అవుతారు, దేవాలయంలోకి వెళ్ళిన వాళ్ళందరికీ ఏం కావాలి, దేవత్వము కావాలి. ఆ దేవత్వం మనుష్యులలో ఎలా దింపాలి అనేటటువంటి దాంట్లో చాలా ప్రముఖ పాత్ర తీర్థము అనేటటువంటి మాట ఉపయోగపడుతుంది. విద్యాలయాలలో మీకు డిగ్రీ ఇస్తారు, నువ్వేం చదివితే ఆ డిగ్రీ ఇస్తారు. దేవాలయాలలో తీర్థం ఇస్తారు. తీర్థములనే తీర్థము చేయగలిగేటటువంటి వాళ్లను గురువు అంటారు. తీర్థీ కురువంతి తీర్థాన్ని వాళ్ళని గురువు అంటారు. తీర్థం అంటే ఇప్పుడు అర్థమవుతుంది కదా, దేవత్వమును మీలో దింపగలిగేటటువంటి ఒక శక్తి ధార, ఒక ప్యాకెట్ ఆఫ్ ఎనర్జీ ఏంటి అంటే తీర్థము. ఈ తీర్థం ఎలా పనిచేస్తుంది? తీర్థం తీసుకునేటప్పుడు మీరు చదివేటటువంటి శ్లోకం ఏంటి, అకాల మృత్యుహరణం. దేవాలయానికి వెళ్లి మీరు తిరిగి వస్తున్నప్పుడు ఈ మూడు మీరు పొందాలి. అకాల మృత్యుహరణం అంటే అర్థం ఏంటి, నో యాక్సిడెంట్, నో బాంబ్ బ్లాస్ట్. ఒకవేళ మీ దగ్గర బాంబు పెట్టినా కూడా బాంబు తేలేదు. ఆర్కే కరంజే అని ఇదివరకు బ్లిడ్జ్ అని ఒక వీక్లీ మ్యాగజైన్ వచ్చేది. అదే ఒకప్పుడు మన తెలుగులో స్వాతి మ్యాగజైన్ లాగా ఇంగ్లీష్లో చాలా ప్రచారం ఉంది దానికి. ఓపెన్ హైర్ అనేటటువంటి ఒక న్యూక్లియర్ ఫిజిసిస్ట్ ని ఆర్కే కరంజియ ఇంటర్వ్యూ చేశాడు. న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ శక్తి, ఈ రేడియో ధార్మికత ఇవి చాలా ప్రమాదకరమైనవి. అంటే ఆ కిరణాలకి, ఈ ఎక్స్రే కిరణాలు అవి తగిలితే మీ శరీరాలు రకరకాలైనటువంటి రోగాలకి గ్రస్తం అవుతాయి. అర్థమవుతుందా? ఈ న్యూక్లియర్ పవర్ మీ భారతీయుల్ని ఏమి చేయదు అన్నాడు ఆయన 1961లో ఇంటర్వ్యూ ఇస్తూ. ఎందుకు అంటే మీకు గాయత్రి మంత్రం ఉంది కనుక. న్యూక్లియర్ బాంబు పడినా కూడా గాయత్రి మంత్రము సామూహికముగా జపము చేస్తున్న చోట న్యూక్లియర్ బాంబు పేలదు అని ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ చెప్పాడు. స్పిరిచువలిస్ట్ చెప్తే సరే వాళ్ళు చెప్తూ ఉంటారు ఏముంది అని. అర్థం లేదా? కానీ సామూహికంగా చేయాలి, వ్యక్తిగతంగా చేయటానికి వీలు లేదు. మరి గాయత్రి మంత్రం అందరూ చేయకూడదు కదా. ఏదైనా ఒక నియమాన్ని, ప్రకృతిలో ఉన్నటువంటి ఒక నియమాన్ని మార్చాలి అంటే ఎంతో గొప్ప శక్తి ఉన్నటువంటి వ్యక్తి నియమాన్ని మార్చగలడు. ఉరిశిక్ష రద్దు చేయాలి అంటే నేను రద్దు చేసేయాలి అనుకుంటే అవదు, ప్రెసిడెంట్ రద్దు చేయాలి. అందుకే గాయత్రి మంత్రము సర్వజనీయముగా కావాలి అని చెప్పగలిగేటటువంటి వ్యక్తి ఏ స్థాయి వ్యక్తి అయి ఉంటాడు ఊహించగలరా మీరు? మీరు వ్యక్తుల స్థాయిని ఊహించటం చేత కాదు, మీకు దేవతలను శాసించగలిగేటటువంటి వ్యక్తి అవుతేనే ఆ పని చేయగలడు. అందుకే మన గురుగీతలో ఏం చెప్పబడి ఉంది అంటే దేవతలకి కోపం వస్తే గురువు రక్షించగలడు, మరి గురువు కోపం వస్తే? మన అదృష్టం ఏంటో తెలుసా, అసలు గురువు కోపం రాదు, అక్కడ బతికిపోయాం మనం. కోపం వచ్చిందనుకోండి గురువుకి చాలా ఉపయోగపడేటటువంటి కోపం వస్తుంది. ఒక ఉదాహరణ ఏమిటి అంటే అంబరీషుడు ఏకాదశి వ్రతం పూర్తి చేసుకుని ద్వాదశ పారాయణం చేద్దాం అనుకుంటాడు. చేద్దాం అనుకుంటాడు, ఇంకా మొదలెట్ట పోతున్నాడు, దూర్వాసుడు వస్తాడు. దూర్వాసుడు వచ్చి, నేను కూడా ద్వాదశ పారాయణం చేయాలి, నేను స్నానం చేసి వస్తాను రాజా, అంతవరకు నువ్వు తినొద్దు అంటాడు కదా. ఇరుకులో పడ్డాడు, ద్వాదశ ఘడియలు దాటిపోతున్నాయి, ఈ దూర్వాసుడు గారు రావటం లే. ఏం చేయాలి ఇప్పుడు? చాలా జాగ్రత్తగా ఈ కథ మీకు తెలుసు అనుకుంటున్నారు, మీకు తెలియదు ఈ కథ. జాగ్రత్తగా వినండి ఏం చెప్పబోతున్నాను నేను. ఈ కథ ఇంతవరకు అందరికి తెలిసిందే కదా, దూర్వాసుడు రాలేదు, ద్వాదశ గడియలు దాటిపోతున్నాయి. పండితుల్ని అడిగాడు. పండితులు ఎప్పుడు రెండు రకాలుగానే చెప్తారు, జాగ్రత్త. మొట్టమొదటి ఈ కథలో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, పండితుల జోలికి వెళ్లబాకండి. కొందరు పండితులు ఏం చెప్పారు, లాభం లేదు, మీరు మొత్తం తినేస్తే తప్ప ఆహారాన్ని ద్వాదశ గడియల యొక్క తిథి దాటిపోతుంది కనుక మీరు తిని తీరాలి అన్నారు. ఇంకొక పండితుడు ఏం చెప్పాడు, నీరు తాగితే చాలండి. ఓకే, ప్రశ్న మీరు పండితుల్ని అడిగారు, చాలా జాగ్రత్తగా నేను చెప్తోంది అర్థం చేసుకోండి. ప్రశ్న మీరు ఎవరిని అడుగుతున్నారు, పండితుల్ని అడిగారు. కానీ డెసిషన్ ఎవరు తీసుకోవాలి, మీరు తీసుకోవాలి. భావం అర్థమవుతుంది ఏం చెప్తున్నాను. ఒక డాక్టర్ ఏమో ఆపరేషన్ చేయాలంటాడు, ఇంకో డాక్టర్ చేయకూడదంటాడు. ఇప్పుడు ఇంతకీ నిర్ణయం డాక్టర్లు తీసుకోరు, డాక్టర్ కానటువంటి మీరు తీసుకోవాలి. పాయింట్ అర్థమవుతుంది. అంచేత పాండిత్యం కాదు కావాల్సింది, శక్తి, సాధన, ఉపాసన చేసినటువంటి వ్యక్తి చెప్పింది కరెక్ట్. ఎవడో పండితుడు ఇలా అన్నాడండి, ఎవడో పండితుడు అలా అన్నాడండి అని మీరు పిచ్చి, దాంట్లో ఒక మహాశక్తివంతుడైనటువంటి వాడు న్యూక్లియర్ బాంబుని కూడా ఎదిరించగలిగేటటువంటి గాయత్రి మంత్రాన్ని మీరు చేసుకోవచ్చు అంటే వదులుకుంటే మూర్ఖులెవరు, మీరే. ఇంకైతే ఇది విన్నాక కూడా చాలా బాగా చెప్పారు మాస్టరు, మొన్న వేటపాలెం వెళ్తే చాలా బాగా చెప్పారు మాస్టరు అన్నారు. చాలా బాగా చెప్పటం నేను ఇప్పుడు బాగానే చెప్తానయ్యా, నువ్వు నా మాట వింటావా అన్నా, పడిపోయాడు. ఇంకా నేను బాగా చెప్పానో లేదో నాకే అర్థం కాలే. అర్థమైందా, మంచిది అని అర్థమయ్యాక ఒక మహత్తరమైనటువంటి అణు పరికరాల్ని కూడా ఎదిరించగలిగేటటువంటి ఒక ఆధ్యాత్మిక శక్తిని ఒక వ్యక్తి మీ ముందు పెట్టాడు సాధనలు చేసి. అర్థమవుతుంది ఎవరి గురించి చెప్తున్నాను. అంచేత ఆ గాయత్రి మంత్ర ఉపాసన మీరు చేసుకుంటూ ఉంటే మీరు తీసుకునే తీర్థాన్ని ఏమంటారు, గాయత్రి తీర్థం అంటారు. విష్ణు దేవాలయంలో వెళ్తే విష్ణు పాదోదకం అంటారు, శివాలయంలోకి వెళ్తే శివ పాదోదకం అంటారు, దుర్గాలయంలోకి వెళ్తే దుర్గ పాదోదకం. ఓకే, కానీ ఈ పాదోదకాలలో తీర్థశక్తి లేదు, దేవాలయాలలో ఉపాసన శక్తి లేదు, మంత్రశక్తి లేదు, సాధకుని శక్తి లేదు. కానీ గాయత్రి తీర్థంలో విచిత్రమైనటువంటి సాధన ఉన్నది, చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకోండి. వీలవుతే తర్వాత చూపించగలవు కదా, రేపు హైదరాబాద్ లో జరిగేటటువంటి ఆ రోజులలో ప్రకృతిలో 26,000 సంవత్సరాల తర్వాత మాత్రమే జరగబోయే సంఘటన జరగబోతోంది, దాని ప్రాముఖ్యత మీరు అర్థం చేసుకోండి. 26,000 సంవత్సరాల తర్వాత మాత్రమే ఆ సంఘటన జరగబోతోంది. తను కాస్త చీకటి పడ్డాక మీకు ఆ ఫోటోలు చూపిస్తుంది, వెబ్సైట్ లోంచి తీసుకొచ్చినటువంటి ఫోటోలు. ఇంకొక మాట చాలా విచిత్రమైనది చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మళ్లీ ఆ సంఘటన పృథ్వీ గ్రహం మీద జరగదు. రేపు డిసెంబర్ 22, 23, 24 తారీఖుల్లో అంతరిక్షంలో జరిగేటటువంటి ఆ విచిత్రమైనటువంటి సంఘటన 26,000 సంవత్సరాల కిందట ఒకసారి సృష్టిలో జరిగింది. పృథ్వీ గ్రహం మీద నుంచి చూడబడలే, అది సృష్టిలో జరిగింది. మళ్లీ ఆ సంఘటన పృథ్వీ గ్రహం ఉన్నంత వరకు జరగదు అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. దీన్ని బట్టి పూజ్య గురుదేవుల యొక్క ఆ చేతనత్వము ఎంత గొప్ప ఆశతో మన మధ్య వచ్చిందో అర్థం చేసుకోవటానికి ఉదాహరణ చెప్తున్నాను. ఓ సాధారణ గాయత్రి సాధకుడు అనుకోకండి, మళ్లీ అటువంటి వ్యక్తి పృథ్వీ మీదకి ఎందుకు రాడో అర్థమైందా మీకు? ఎందుకంటే అటువంటి సంఘటన మళ్లీ జరగదు, మరి జరగదు పృథ్వీ గ్రహం మీద అటువంటి సంఘటన. ప్లూటో గ్రహము, మిగతా కొన్ని గ్రహాలు, పృథ్వీ గ్రహము ఓ విశేషమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాయి. దాన్ని ఏమంటారో తెలుసా, రివల్యూషనరీ పీరియడ్ అంటారు ఇంగ్లీష్ లో. మీరు చూస్తారు అది నాసా వాళ్ళు చెప్పింది. దాన్ని ఏమని చెప్పారు అంటే ఇట్ ఈస్ అ రెవల్యూషనరీ పీరియడ్. తమాషా ఏంటి అంటే 89-90 మధ్య కాలములో, 89-90 మధ్య కాలంలో చాలా జాగ్రత్తగా మీరు ఇది గమనించుకోండి, ఏ శతాబ్దంలో అయినా 89వ సంవత్సరము నుంచి 12 సంవత్సరాలు, అక్కడ నుంచి 12 సంవత్సరాలను యుగ సంధి అంటాం మనం, కాలం మారేటటువంటి సంధి అంటాం. రేపు December 25 జరగబోయేటటువంటి ఆ విశేషమైనటువంటి గ్రహస్థితిలో వెదజల్లబడేటటువంటి శక్తి కిరణాలను ఉపయోగించుకోవడానికి గత 350 సంవత్సరాల నుంచి ఒక ఆత్మ పనిచేస్తోంది. కబీర్ దాసుగా, సమర్థ గురు రామదాసుగా, శ్రీరామకృష్ణ పరమహంసగా, మళ్ళీ ఆచార్యగా. అంటే మానవులకి ఈ సంధి కాలములో వచ్చేటటువంటి విచిత్రమైనటువంటి క్రాంతి ధర్మీ కిరణాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ కాలంలో వచ్చేటటువంటి కిరణాలకి లక్షణం ఏంటి అంటే వాటి లక్షణమే క్రాంతి. క్రాంతి అంటే అర్థమవుతుంది కదా, విప్లవం. అంచేత ఈ 89 నుంచి 2012 వరకు జరగబోయేటటువంటి దాంట్లో 2012కి ఆంధ్రప్రదేశ్ లో అశ్వమేధ యజ్ఞము జరుగుతోంది అనే ప్రకటన మీరు ఈ రోజు విన్నారు. దీనికి కావలసినటువంటి క్రాంతి ధర్మి సాహిత్యం 20 పుస్తకాలుగా గురువు గారు అందించారు. చాలా జాగ్రత్తగా ప్రజ్ఞామండలి వాళ్ళు జాగ్రత్తగా వినాలి. మీ బాధ్యత ఇది అందరికీ చెప్పటానికి, ప్రపంచానికి. అంతే తప్ప మనం పూజలు చేయటానికి కానీ, ఉపాసన చేయటానికి కానీ, ఆత్మజ్ఞానం పొందటానికి కానీ, మనమేదో ముక్తి పొందటానికి కానీ ఇక్కడ ఏకచిత్రం అవ్వలేదు. ఓ విశేషమైనటువంటి చేతనా శక్తి. విశేషము అనేటువంటి మాట నేను ఎందుకు వాడుతున్నాను అంటే అది మానవీయ చేతన కాదు, ఈశ్వరీయ చేతన కాదు, వీటికి అతీతమైనటువంటి చేతనత్వం. మన అదృష్టం బాగుండి మనం ఈ కాలంలో పుట్టినప్పుడే ఆయన కూడా ఆయన పని చేయటానికి ఈ కాలంలో పుట్టడం మన అదృష్టం. కానీ అదృష్టం ఎప్పుడవుతుంది అంటే దాన్ని ఉపయోగించుకుంటే. మెడిసిన్ లో సీట్ రావటం అదృష్టమే కాదని ఎవడంటాడు? వచ్చాక 5 ఏళ్ళు చదవాలి. ఇంజనీరింగ్ లో సీట్ రావటం అదృష్టమే కానీ వచ్చాక. కానీ మీరు 24 ఏళ్ళు చదవాల్సిన అవసరం లేదు. యుగ సంధి మొత్తం మీరు చదవాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? 12 సంవత్సరాలు పూర్వకాలం దాటిపోయింది యుగ సంధిది. దాని తర్వాత 7 సంవత్సరాలు దాటాయి. 2007 వచ్చింది. ఇంక ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఎప్పుడు మీరు బండి ఎక్కినా అందరూ ఒకేసారి లక్ష్యాన్ని చేరుకుంటారు. అర్థమవుతుందా? అకాల మృత్యు హరణం, దీని గురించి నేను మాట్లాడుతూ చెప్తున్నాను. రాబోయేటటువంటి 3 సంవత్సరాలలో ప్రపంచంలో మృత్యువు ఉండదు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఆల్రెడీ వైజ్ఞానికులు, జువాలజిస్ట్ 300 ఏళ్ల కంటే తక్కువ బతికితే మీ కర్మ అంటున్నారు వాళ్ళు. మీరు చదివారో లేదో జెరింటాలజీ అని వృద్ధాప్య శాస్త్రము, అంటే వృద్ధుల యొక్క, వృద్ధ మనిషికి వృద్ధాప్యం ఎందుకు వస్తుంది అని చెప్పేటటువంటి శాస్త్రము జెరింటాలజీ. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మీ యొక్క జన్యు జీన్స్ ని కనుక గమనిస్తే మీరు 80 ఏళ్లకే చచ్చిపోవటం మీ కర్మరా, నువ్వు కనీసం 300 ఏళ్లు బతకాలి అని ఇప్పుడు అంటున్నారు వాళ్ళు. మన ఋషులు ఏమంటారు? అమృతస్య పుత్రః, మీరు అమరులే. గురువు గారు చాలా విచిత్రమైనటువంటి మాట చెప్పారు. ఇదివరకు ఎవరు ఆ మాట అలా చెప్పినట్టు నాకు తెలియదు, చెప్పారో లేదో నాకు తెలియదు. కానీ పృథ్వీపై స్వర్గావతరణ చేయకపోవటం లేదు అన్నారు ఆయన. స్వర్గావతరణ పృథ్వీపై జరగదు. మీరు అమరులు అవుతే పృథ్వీ స్వర్గం అవుతుంది. తేడా అర్థమైందా? గురువు గారి ఉద్దేశం అది. పృథ్వీ మీద స్వర్గం దింపితే ఏమవుతుంది? స్వర్గం మళ్ళా పృథ్వీ అవుతుంది. నరకంలో ఉన్నవాళ్ళు స్వర్గానికి వెళ్తే స్వర్గం కూడా నరకం అవుతుంది. స్వర్గంలో ఉన్నవాళ్ళు నరకానికి వస్తే నరకం కూడా స్వర్గం అవుతుంది. అంచేత పృథ్వీపై స్వర్గావతరణ అనేటటువంటి మాట ఎప్పుడు కరెక్ట్ అవుతుంది అంటే మీరు మృత్యురహిత స్థితికి వెళ్ళాలి. అది సంభవమే, ఇది గుర్తుంచుకోండి. సైంటిఫిక్ గా కూడా ఈనాడు మనుషులు ఒప్పుకుంటున్నారు, ఆధ్యాత్మికతగా అది ఎప్పుడూ సంభవమే. అందుకని తీర్థములో మొట్టమొదటి మీరు చెప్పేది ఏంటంటే అకాల మృత్యువరణం. చాలా విచిత్రమైనటువంటి మాట ఇది. ఇంకేంటి అకాల మృత్యు అనేది మనం ప్రస్తుతానికి ఎలా అర్థం చేసుకున్నాం అంటే నో యాక్సిడెంట్. అర్థమైందా భావం ఏంటో? అసలు యాక్సిడెంట్ జరగవు. నువ్వు ఎప్పుడు చావాలి అనుకుంటే అప్పుడు చనిపోతావు, నువ్వు చావాలి అనుకోకపోతే. చూడు, రాముడికి ఈ ప్రాబ్లం వచ్చింది. రామరాజ్యం చేస్తున్నారు, ఆనందంగా సంవత్సరాలు గడిపోతున్నాయి, 10-12 వేల సంవత్సరాలు గడిచిపోయి ఈయన చనిపోవటం మర్చిపోయాడు. రాముడు చనిపోవాలి అని మర్చిపోయాడు. అప్పుడు యముడు వచ్చి మళ్లీ గుర్తు చేస్తాడు. చిత్ర భావం అర్థమవుతుందా? తీర్థములో ఆ శక్తి ఉన్నది, అకాల మృత్యువు ఉండదు. మరి మృత్యువు ఏముంటుంది? మృత్యువు ఉండదు. నువ్వు మార్చదలుచుకుంటే నీ శరీరాన్ని మార్చుకోగలవు. తేడా అర్థమైందా? ఇది మొదటి పాయింట్. సర్వ వ్యాధి వినాశనం, వ్యాధులు ఉండవు, రోగాలు ఉండవు. గాయత్రి ఉపాసన చేస్తున్నటువంటి వాళ్ళకి మీకు ఆల్రెడీ చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీరు గాయత్రి ఉపాసన చేసిన మరుక్షణంలోనే మీకు చాలా బాధలు తగ్గుతాయి. నా పర్సనల్ ఉదాహరణ ఏంటి అంటే, మొన్న నేను హరిద్వార్ వెళ్లినప్పుడు 530లో ఫాస్టింగ్ షుగర్ ఉండేది హరిద్వార్ లో, అది నార్మల్కి వచ్చింది. ఇక్కడికి వచ్చాక మళ్లీ పెరిగింది. అంటే హరిద్వార్ లోనే ఉండాలేమో గురువు గారి ఉద్దేశం, నేను హరిద్వార్ లోనే ఉండమంటున్నారేమో ఆయన, ఇక్కడ ఉంటే నేను పెంచేస్తాను రా అని. సర్వ వ్యాధి వినాశనం, రోగాలు ఉండవు. దాని తర్వాత సర్వ పాప ప్రశమనం, పాపాలు చేస్తే శాంతి ఉండదు. దొంగతనం చేశాడు, అది పాపం. దొంగతనం చేసిన వాడికి శాంతి ఉండదు. ఇప్పుడు మనం ఇలా కూర్చుని ఉన్నాం, ఎవడో దొంగడు వెంట పోలీస్ పడుతున్నాడు, వాడు ఇక్కడ ఇంత చాలా మందికి ఉన్నారు కదా అని వచ్చి కూర్చుంటాడు. మీరెవరు వాడి వైపు చూడరు, నేను వాడి వైపు చూడను. వాడి కన్ను మాత్రం ఎక్కడ ఉంటుంది? నేను చెప్పే వాటి మీద ఉండదు. అక్కడ చూస్తూ ఉంటాడు వాడు వెళ్ళిపోయాడా లేదా అని. వాడి కర్మం జాలక ఆ పోలీస్ జీపు లోపలికి వచ్చింది అనుకోండి, వాడి మానసిక స్థితి ఎలా ఉంటుంది? అశాంతి. అర్థమైందా? సర్వ పాప ప్రశమనం, అశాంతిమైన జీవితం ఇంకా మీకు ఉండదు, ఎప్పుడు ఉండదు. పాదోదకం శుభం, శుభకరమైనటువంటి పాదోదకం, అది తీర్థం. అంటే ఈనాడు ఉన్నటువంటి మన దేశంలో తీర్థాల పేరుతో అనేక తీర్థాలు ఉన్నాయి, కానీ ఈ 3 లక్షణాలు కలిగి ఉన్నటువంటి తీర్థము ఒక గాయత్రి తీర్థంలోనే ఉన్నది. ఎక్కడుంది గాయత్రి తీర్థం? శాంతికుండ్, హరిద్వార్. అంచేత అంత మంచి తీర్థం ఉంది అని చెప్పాక మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? మీరు ఎక్కడ ఉండాలి? మరి ఎప్పుడో వీలు చూసుకుని మనం అందరము కూడా గాయత్రి తీర్థకి వెళ్ళాలి. కానీ మన హరిద్వార్ వాళ్ళు మనకి ఒక వీలు కలగజేశారు. మే నెల అంతా కూడా తెలుగులో యుగశిల్పి సాధన సత్రం జరుగుతుంది, కనుక మీరు మే నెలలో హరిద్వార్కి రావటానికి రెడీ అయిపోండి. ఎంతమంది రావాలి అంటే హరిద్వార్ వాళ్ళు ఎక్స్ట్రా బిల్డింగ్స్ కట్టాలి, ఇంతమంది రాబోతున్నారని మనం ముందే చెప్పేస్తే మరి వసతి ఏర్పరచాలి కదా. అంతే తప్ప మేము వీలు చూసుకొస్తానులేండి అనొద్దు. తీర్థం అంటే అర్థమైందా? ఇంతకీ తీర్థం గురించి ఎందుకు చెప్పాను అంటే, ఈ తీర్థం ఇచ్చబడేది దేవాలయాలు. దేవాలయాలు లేకపోతే తీర్థములు ఇచ్చే స్థలము లేదు. ఈ దేవాలయాల నుంచి గురుకులాలు ఏర్పడాలి, గురుకులాల నుంచి ఆశ్రమాలు ఏర్పడాలి, ఆశ్రమాల నుంచి ఆరణ్యకాలు ఏర్పడాలి, ఆరణ్యకాల నుంచి తీర్థస్థలాలు ఏర్పడాలి. గురుదేవుల యొక్క ప్రణాళిక అది. భారతీయ సంస్కృతి యొక్క ఈ దేవ సంస్కృతి, దేవత్వం యొక్క వికాసము మొట్టమొదట దేవాలయాలుగా వికసించాలి. మరి ఇప్పుడు దేవాలయాలు అడుక్కు తినే దేవాలయాలు కనుక ఈ ప్రజ్ఞామండలన్నీ కూడా దేవాలయాలే, అది అర్థం చేసుకోండి. గురుదేవుల యొక్క ఆ ప్రభంజనము, గురుదేవుల యొక్క ఆ తరంగాలు ఎలా వస్తాయి అంటే, ఎక్కడెక్కడ 5 గురు కలిసి రెండు పనులు చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా ఈ రెండు పనులు మన ప్రజ్ఞామండలి వాళ్ళు చేస్తూ ఉండాలి. మొట్టమొదటిది ఏంటి అంటే, మీరు గ్రామ ప్రతి ఇంట్లో కూడా గాయత్రి ఉపాసన మొదలెట్టండి. మీరు అందరూ చేస్తూనే ఉన్నారు. మిమ్మల్ని చేయమని నేను అడగటంలే, మీరు ఇతరులకి ఇది చేయమని చెప్పాలి. ప్రజ్ఞామండలిగా ఏర్పడినటువంటి వాళ్ళు వారానికి ఒకసారి కలుసుకుని ఈ విషయాలన్నీ మాట్లాడుకుని మిగతా 6 రోజులలో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో కానీ ఇళ్లలో కానీ బంధువుల ఇళ్లకు కానీ వెళ్లి గాయత్రి ఉపాసన వాళ్ళ చేత మొదలెట్టించాలి. మొట్టమొదటిది అది. ఈ ఉపాసన చాలా ముఖ్యము. గాయత్రి మంత్రం ఇందాక నేను చెప్పాను కదా, యాటమిక్ ఎనర్జీని కూడా కంట్రోల్ చేస్తుంది. దాన్ని విశ్వసించి మీరు గాయత్రి మంత్ర సాధకుల్ని పెంచండి. నేను ఇంకొక రిక్వెస్ట్ చేశాను మీతో, రోజుకి 11 మాలలు చేసేటటువంటి గాయత్రి ఉపాసకులు 80 మంది ఉంటే నెలకి 24 లక్షల గాయత్రి మంత్రం అయిపోతుంది. అలాంటి గ్రూప్స్ ఎన్ని తయారయ్యాయి కాదు, ఎక్కడైనా ఉన్నారు? ఇక్కడ ఉన్నారా? ఎన్ని సంఖ్య చెప్పండి. ఉన్నారు కదా. ఓకే ఓకే, ఈ 2-3 చేతులు ఎత్తితే లాభం లే, అందరూ చేతులు ఎత్తాలి. సరేలే, ఊరుకోమ్మా, ఇట్స్ ఓకే. అంచేత రోజుకి 11 మాలల చొప్పున 80 మంది ఒక 4 రోజుల పాటు చేస్తే 24 లక్షల గాయత్రి మంత్ర జపం జరుగుతుంది ఆ చోట. అలాంటి 100 గ్రూప్స్ ఉంటే, అంటే 800 మంది ఉంటే నెలకి 24 కోట్ల గాయత్రి మంత్ర జపం అయిపోతుంది. ఆ టార్గెట్ మీరు సాధించండి. ఎప్పటి లోపల? మామూలుగా అయితే నేనేం చెప్తాను, ఎప్పటి లోపల అవ్వాలి? తక్షణం అయిపోవాలి. మరి తక్షణం మీరు చేయలేరు కనుక డిసెంబర్ 22 కంటే ముందు అది చేసేయండి. మళ్లీ మళ్లీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, గురువు గారు క్రాంతి ధర్మీ సాహిత్యము అనేటటువంటి 20 పుస్తకాలు రాసి ఏం చెప్పారో తెలుసా? ఈ పుస్తకాల యొక్క ప్రచురణ ప్రచారము చేసినటువంటి వాళ్లకి అతి గొప్ప పుణ్యఫలము లభిస్తుంది. 24-25 తారీఖుల్లో ఏం సంఘటన జరగబోతుందని చెప్పాను నేను. 26,000 సంవత్సరాలకి మాత్రమే వచ్చేటటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు మీరు నిద్రపోకండి, ఇక్కడతో ఆపకండి. డోంట్ బి హ్యాపీ. మీరు ఈ ప్రజ్ఞామండల్స్ చేసుకోండి. గాయత్రి సాధన వెలుగుతూ ఉండాలి, కానీ గాయత్రి సాధన ఒక్కటి సరిపోదు. గాయత్రి మంత్రము అక్షరాలవుతే యజ్ఞము తెల్ల కాగితం. నువ్వు ఏదైనా విషయం రాయాలి అంటే అక్షర జ్ఞానం ఉంటే సరిపోదు, రాయటానికి కాగిత ముక్క కూడా ఉండాలి. ఇంకా యజ్ఞ విధానము ద్వారా మన సంకల్పాలని ప్రకృతిలోకి మనం పంపిస్తూ ఉంటాం. మన ప్రజ్ఞామండలి చాలా జాగ్రత్తగా ఈ 2 కార్యక్రమాలు చేయాలి. జన్మదిన సంస్కారము, వివాహ దిన సంస్కారము ఖచ్చితంగా జరగాలి. ఎవరిది? మీది ఎలాగో జరుగుతుంది, దానికోసం నేనేమంటానులే, మేము 5 గురం చేసుకుంటున్నాం అంటే నాకేం అక్కర్లే. ఎవరిది జరగాలి? మీ కుటుంబంలో ఉన్న బంధువులది. మీరు ఏ పేటలో ఉన్నారో ఆ పేటలో ఉన్నటువంటి ప్రతి వాళ్ల జన్మదినం ఎప్పుడో మీరు తెలుసుకోవాలి, వాళ్ల మ్యారేజ్ డే ఎప్పుడో తెలుసుకోవాలి. మీరు వెళ్లి వాళ్ల మ్యారేజ్ డే బర్త్డే చేయాలి. ఎందుకు? ఎందుకండి? ఇన్ని సంస్కారాలు ఉన్నాయి కదా, అక్షర జ్ఞానం ఉంది, అక్షరంభ సంస్కారం ఉంది, పుంసవన సంస్కారం ఉంది, ఉపనయన సంస్కారం ఉంది, అవంతా చేయించకుండా ఎందుకండి మీరు జన్మదిన సంస్కారము వివాహ దిన సంస్కారము మాత్రమే చేయించమంటున్నారు? ఎందుకు అంటే కుటుంబం మారాలి అంటే ముందు వ్యక్తి మారాలి. వ్యక్తి మారాలి అంటే జన్మదినం నాడు తను నెక్స్ట్ ఇయర్ కి ఎలా మారదలుచుకున్నాడో నిర్ణయించుకోవాలి. అర్థమైందా? అంటే జన్మదినాలు చేస్తే ఎవడు మారుతాడు? వ్యక్తి మారుతాడు. వివాహ సంస్కారం చేస్తే కుటుంబం మారుతుంది. వ్యక్తి కుటుంబం మారితే సమాజం మారిపోతుంది. అర్థమైంది కదా? అందువల్ల దీనిని మీరు ఏదో సంస్కారం చేస్తున్నాం, 4 మంత్రాలు చదివేసిన అయిపోయింది అనుకోకండి. వ్యక్తి నిర్మాణం జరగాలి, కుటుంబ నిర్మాణం జరగాలి, కుటుంబం సంస్కారవంతులు అవ్వాలి. సంస్కారం అంటే ఏమిటో తెలియని విచిత్రమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయి ఉన్నాడు. సంస్కారం అంటే చాలా మందికి తెలియదు. తెలుసా మీకు సంస్కారం అంటే? సంస్కారం అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే గాయత్రి మంత్రం చేయటం, విద్యారంభ సంస్కారం చేయించుకోవటం, ఇది సంస్కారం అంటే కాదు. సంస్కారం అంటే నీవు పూర్తిగా మారిపోయి నీ జీవిత విధానం ఎలా ఉండాలి అంటే ఇతరులకి మార్గదర్శకంగా ఉండాలి. యు షుడ్ బి ద లైట్. జ్యోతి అవతరణ సాధన అనే సాధన మాతాజీ గొంతుకుతో అందుకు మీరు చేస్తారు. ఆ సీడీ మీరు కొనుక్కోండి. ఇక్కడ ప్రజ్ఞామండల్ వాళ్ళందరి దగ్గర కూడా ఈ సీడీ ఉండాలి. ఏ సీడీ అని చెప్తున్నాను నేను, జ్యోతి అవతరణ సాధన. ఈ ఒక్కటే కాదు, అన్ని కలిపి వాళ్ళు ఇస్తున్నారు మీకు. కానీ జ్యోతి అవతరణ సాధన మీ ప్రజ్ఞామండల్లో మీ కుటుంబాలలో నిరంతరము జరగాలి. ఎందుకు జరగమని చెప్పాలి అంటున్నాను, సంస్కారము అంటే ఇతరులకి మార్గదర్శకంగా ఉండాలి. తమాషా ఏంటో తెలుసా, ఈ సంస్కారం జరిగినప్పుడు మార్పు తక్షణమే అక్కడే జరుగుతుంది, టైం పట్టదు మార్పుకి. చాలా విచిత్రమైనటువంటి భారతీయ సంస్కారాలు. నువ్వు సంస్కారం చేయించుకున్నాక ఎన్నాళ్ళు పడుతుందండి మార్పు రావటానికి, మార్పు తక్షణం జరుగుతుంది. కానీ ఆ తక్షణం మార్పు రావటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనం మర్చిపోయాం. వివాహ సంస్కారంలో మాత్రమే ఆ మార్పు ఇప్పుడు తక్షణం జరుగుతుంది. వివాహం జరుగుతుంది, యువతి యువకులు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకోగానే ఏమవుతుంది, కొన్ని వందల కుటుంబాలు బంధుత్వాల్లో బంధింపబడతాయి. అవునా కాదా? ఎన్ని గంటలు పడుతుంది పెళ్లి అయ్యాక వాళ్ళు బంధుత్వంలో బంధింపబడటానికి? ఎన్ని గంటలు పడుతుంది? తక్షణం ఈ బంధుత్వము, ఈ ఆప్యాయత ఎన్ని రోజులు ఉంటుంది? జీవితాంతం. సంస్కారం అంటే అర్థమైంది, తక్షణం మార్పు రావాలి. ఆ తక్షణం మార్పు అనేది దీక్ష. గురువుల దగ్గర మీరు తీసుకునేటటువంటి దీక్ష అది. వాల్మీకి నారదుడి దగ్గర దీక్ష తీసుకున్నాడు. అంతవరకు ఎవడు ఆయన? హంతకుడు. తర్వాత రాముడికే రక్షణ ఇవ్వగలిగేటటువంటి, రాముడి పిల్లలకే రక్షణ ఇవ్వగలిగేటటువంటి వ్యక్తిగా మారాడు. కానీ ఎప్పటి మారాడు? నారదుడు దగ్గర అది చేయటానికి ఒప్పుకోగానే మారాడు. అవునా? భావం అర్థమవుతుందా మీకు? మరి ఇక్కడ మీరు గురుదేవుల యొక్క ఆ చేతనత్వంతో, నారదుడు కంటే ఎంత గొప్ప మీరు ఊహించుకోండి, ఆ వ్యక్తి దగ్గర మీరు ఈ సంకల్పం తీసుకుంటున్నారు. అంటే మార్పు ఎప్పుడు వచ్చేసింది? తక్షణం వచ్చేసింది. కానీ నారదుడిలో తక్షణం, నారదుడు మాట విని వాల్మీకి తక్షణం మార్పు వచ్చినా ఫలితాలు ఎన్నాళ్ళ తర్వాత వచ్చే? తక్షణం రాలే. కానీ ఆ పని మళ్లీ చేయలే. అవగాహన అవుతుందా? మీరు లైన్లో పడిపోండి. ఈ ప్రజ్ఞామండలి మీరు ఈ జన్మదిన వివాహ దిన సంస్కారాలు చేసుకుంటూ ఇంకొక పని చాలా జాగ్రత్తగా చేయండి. ప్రతి ప్రజ్ఞామండలిలో ఉన్నటువంటి వాళ్ళు రోజుకి ఒక రూపాయి ఒక వ్యక్తి పక్కన పెట్టండి. ఎప్పుడో పెడతాం అనకండి, ఒకేసారి 30 రూపాయలు ఇస్తాం అనవద్దు. మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది సంస్కారం. ఇది రోజుకి 1 రూపాయి పక్కన పెట్టండి. నెలకెంత అవుతుంది? అది కనీసం. అంతే పెట్టమన్నారు మాస్టారు, అంతే అంతే పెడతాం అనకండి. మీరు ఒక యుగాంతర చేతనను మనకు అందజేసినటువంటి గురువు శిష్యులు. ఆయన కోరుకునేది ఏంటంటే మీ సర్వస్వం ఆయనకి ఇచ్చేయండి. అంచేత ఇవాళ నేను అనౌన్స్ చేస్తున్నది, మీరు చాలా జాగ్రత్తగా వినండి. డిసెంబర్ నాటికి మేము సర్వస్వము గురువు గారికి ఇచ్చేసి మా సమయాన్ని సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాల పాటు శాంతికుంజ హరిద్వార్ వాళ్ళు మమ్మల్ని ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్లి పనిచేస్తాము అనేటటువంటి వాళ్ళు మీ పేర్లు ఇచ్చేయండి. డిసెంబర్ 23. అర్థమైందా? ఇప్పుడు నాకు ఇవ్వద్దు, యూ డిసైడ్. ఇందుకు దీన్ని ఇంటింటికి తీసుకువెళ్ళడానికి కార్యకర్తలు కావాలి. డబ్బు తీసుకునే కార్యకర్తలు అనవసరం, డబ్బు ఇచ్చే కార్యకర్తలు కావాలి. ఈ గురువు యొక్క గొప్పతనం అది. ఇక్కడ గురువుకి అంతా సర్వసమర్పణ చేసుకున్నటువంటి వ్యక్తుల యొక్క క్రియాకలాపాలు ఉన్నాయి తప్ప, సరే నాకు 500 ఇస్తారా అండి, నాకు 300 ఇస్తారా అండి, మేము సరేనండి ఓ ప్రజ్ఞామండలి పెడతామండి అని కాదు. భావం అర్థమైంది కదా? సమయదానము, అంశదానము, ప్రతిభాదానము, ఈ 3 ఇచ్చేటటువంటి వ్యక్తులు మీరు జాగ్రత్తగా ఆర్గనైజ్ కండి. నేను 20 ఏళ్ల బట్టి చెప్తున్నాను, మీరు ఆర్గనైజ్ కావటం లేదు. మన కార్యకర్తలు వింటున్నారా? మూవా అనండి. వింటున్నారా? విని ఆచరిస్తారా? సపోర్ట్ వద్దమ్మా, ఆచరించాలి.
అంచేత సమయము మీరు ఎంత ఇవ్వగలరు? మాక్సిమం
ఒక నెల, రెండు నెలల, నెలకి మూడు రోజుల, వారానికి ఒక రోజు, అర్థమైందా? ఇది నాకు టైప్డ్ గా గ్రేడెడ్ గా కావాలని అడిగాను. మనము ఈ క్యాంప్ అయిపోయే లోపల కనుక గౌరీజీకి అది ఇవ్వగలిగితే మనం తక్షణం పని చేయగలిగేటటువంటి కార్యకర్తలు. అర్థమైందా? సంవత్సరం సమయదానం ఇస్తాం, వన్ డే మూడు సంవత్సరాలు ఇస్తామన్నవాడు ఒకడు రాలేదండి. నిల్ అని కాగితం ఇవ్వద్దు నాకు. వారానికి ఒకరోజు ఇవ్వగలిగే వాళ్ళు అందరం మనం అందరం ఉన్నాం. మీరు 20 ఏళ్ల బట్టి నాతో పనిచేస్తున్నటువంటి మీరు ఎంత సమయం ఇచ్చారు మీకే తెలుసు. ఈ క్యాంపుకి ఎంత సమయం పెట్టారు? కానీ దీన్ని క్రోడీకరించుకోండి, రెగ్యులరైజ్ చేయండి, పద్ధతిగా చేయండి. ఈ క్యాంప్ అయిపోయే లోపల ఎక్కడెక్కడ ప్రజ్ఞా మండల్స్ మనం ఇప్పుడు చెప్పాము వాటి కాగితాలు ప్లస్ ఎవరు ఎంత సమయము ఇవ్వగలరు, ఎప్పుడు ఇవ్వగలరు. అర్థమవుతుందా అందరికీ? ఇచ్చేవాళ్ళు కూడా గుర్తు చేసుకోండి. మీరు హరిద్వార్కే రావక్కర్లే, హైదరాబాద్కే రావక్కర్లే, మీ ఇంటిలో ఉంటూ కూడా ఈ వారానికి ఆదివారం నాడు ఈ 4 గంటలు నేను సమాజానికి ఇచ్చేశాను, ఇంటి పనుల గురించి ఆలోచించను, చాలు. ఆ 4 గంటలు మీరేం చేయాలి? బయటికి వెళ్ళండి. అర్థమవుతుందా? భావం అర్థమవుతుందా? ఈ రికార్డెడ్ టేబుల్ నాకు ఈ 3 రోజులు చివరికి, అంటే 19th ఆఫ్టర్నూన్ కి అందజేయాలి ఇన్ ట్రిప్లికేట్. వేణుగోపాల్ రెడ్డి గారు ఏది అసలు నాకు కనిపించండి, రిసెప్షన్ లో ఉన్నారు. ఓకే 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 ఓకే, ఆయనకి చెప్పండి ఈ విషయం. సమయదానము, అంశదానము, ప్రతిభాదానము, దాని తర్వాత గాయత్రి తీర్థికి తరచు వెళ్తూ ఉండాలి. నేను చేసిన తప్పు అదే. 20 ఏళ్ల తర్వాత వెళ్లాను, అది మరి తప్పు చేశానేమో, వెళ్లాను అయిపోయాను. తేడా అర్థమవుతుందా? తరచూ వెళ్తూ ఉంటే కానీ ఆ కాంటాక్ట్, ఆ ఊపు మీకు అందదు. దాన్ని ప్లాన్ చేసుకోండి. ఇది అంతా అయిన తర్వాత చాలా ముఖ్యమైనది, చాలా మహత్వపూర్ణమైనది మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం గుర్తుంచుకోండి. అదేంటి అంటే అంశదానము, సమయదానము, ప్రతిభాదానము ఇస్తున్నటువంటి వ్యక్తులు ఇంకొకటి గుర్తుంచుకోవాలి. అది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మిల్లిమిల్లిగా మీరు పక్కకి వెళ్ళిపోయి మీలో గురువుగారు అవతరించాలి. ఈ సాధన చేసుకోండి. ఇంకా మీరు ఉండకూడదు. ఎవరుండాలి అంటే గురువుగారే మీలో ఉండాలి, ఆయన వాణియే మీలో పలకాలి. ఆ వాణి అది పలకటానికి ప్రతి నెల మీకు గురువుగారి యొక్క వాణి అందజేయటానికి యుగశక్తి గాయత్రి అనేటటువంటి మ్యాగజీన్ వస్తుంది. ఆ మ్యాగజీన్ మీరు చదివి మధించి ఆచరించి కనీసం 5 గురు చేత చదివించాలి. అర్థమైందా? కబుర్లు వినకండి, చెప్పింది అర్థం చేసుకోండి. ఒకటి మ్యాగజీన్ తెప్పించుకోవాలి మీరు. ఈ మ్యాగజీన్ తెప్పించుకుంటున్నప్పుడు కొన్ని ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమంది ఇప్పుడు కూడా అన్నారు మాకు మ్యాగజీన్ అందటం లేదని. అందకపోతే ఒక టెక్నిక్ ఏంటి అంటే 20-30 మంది కలిసి ఒక అడ్రస్ తెప్పించుకోండి, ప్రజ్ఞామండలికి తెప్పించేసుకోండి. అర్థమైందా? అదొక మెసేజ్. రెండోది, ఇందాక స్లిప్ మీద రాసి ఇచ్చారు వాళ్ళు. నిజమేనండి, మనీ ఆర్డర్స్ వస్తున్నాయి మాకు, అంతా ఇస్తున్నారు, అడ్రస్ ఇవ్వరు. అంటే మాకు దివ్య దృష్టి ఉందనుకుంటున్నారేమో, ఉన్నా మేము దీనికి ఉపయోగించాం. మీకు మీ అడ్రస్ ఇవ్వాలనేటటువంటి ఓపిక లేకపోతే మేము మా దివ్య దృష్టి ఉపయోగించుకుని మీ అడ్రస్ కనుక్కోము. అర్థమైందా? అంటే ఏమి ఇవ్వాలి మీరు? అడ్రస్ క్లియర్ గా ఇవ్వండి, చాలా క్లియర్ గా ఇవ్వండి. మీకు రాయటం చేత కాకపోతే తెలిసిన వాళ్ళ చేత రాయించుకోండి. కానీ అందరూ యుగశక్తి గాయత్రి యొక్క పాఠకులు అవ్వాలి. ఎంతమంది కావాలన్నారు అశ్విని సుబ్బారావు గారు 2012కి? మీ ఉద్దేశం చెప్పండి, ఆయనే ఉంటే మనకేంటి? ఎంత కావాలి? అవును అవునమ్మా, మీ ఆయన 150,000 అవుతే చాలన్నాడు యుగశక్తి గాయత్రి. ఆర్ యూ హ్యాపీ విత్ దట్? మరి ఎంత సంఖ్య చెప్పండి. అంతేనా? భావం అర్థమైందా ఏం చెప్తున్నాను? టార్గెట్స్ పెట్టుకోండి, కానీ టార్గెట్స్ అని రీచ్ అవ్వాలి, దాట్ అయ్యాలి. నేను మా స్నేహితులతో ఎప్పుడు చెప్తూ ఉంటాను, మా శ్రీరామ శర్మ ఆచార్య ట్రేడ్ మార్క్ ఒకటి ఉంది, ఆయన టార్గెట్స్ ని బిఫోర్ టైం రీచ్ అవుతాడు. మీకు చాలా సార్లు అనుభవం అయింది కదా అది. మనం ఏ టార్గెట్స్ పెట్టుకున్నా ఈ 20 ఏళ్లలో మన అనుభవం ఏంటి? మనం ఏ టార్గెట్ పెట్టుకుంటే ఆ టార్గెట్ రీచ్ అవుతాం, కానీ బిఫోర్ టైం. అంతే, ఈ 150,000 టార్గెట్ బిఫోర్ 2012 అయిపోతుంది. మరి అయిపోయాక ఊరుకుంటావా అని? సరే, అది మీరు ఆలోచించుకోండి, నేను కాదు ఆలోచించాల్సింది. కానీ యుగశక్తి గాయత్రిని మ్యాగజైన్ లాగా చదవకండి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది మ్యాగజైన్ కాదు, స్వయముగా గురుదేవులే. భావనతో ఉంటుంది. భగవద్గీత ఓ పుస్తకం, కానీ భారతీయులకి జగద్గురు. బైబిల్ ఒక పుస్తకం, కానీ క్రిస్టియన్స్కి గ్రంథ సాహెబ్, నానక్ వాళ్ళు రాసినటువంటిది ఓ పుస్తకం. కానీ సిక్కులకి భావార్థమవుతుందా? అంచేత గురువు యొక్క రూపము కాదు ఇంపార్టెంట్, గురువు యొక్క వాణి ఇంపార్టెంట్. అంచేత ఆ గురువు యొక్క వాణి మీ ఇంటికి వస్తున్నప్పుడు ఆ వాణిని గురువు లాగా వ్యవహరించండి. అటు ఇటు పడవద్దా మ్యాగజైన్. గురువు గురువే, గురువు యొక్క వాక్కు అది. దానికి అంత శ్రద్ధగా మీరు చదివినప్పుడే అది మీలో స్పందనలు లేపుతుంది. శ్రద్ధ మయోయం పురుష యో య శ్రద్ధ సయేవ సహ. మొత్తము గాయత్రి మంత్ర సాధన శ్రద్ధ యొక్క సాధన. చాలా మందికి శ్రద్ధ లేదు. ఏదైనా ఒక పని సవ్యంగా జరగకపోతే ఏమంటాం మనం? శ్రద్ధ లేదు. అవునా? నువ్వు పని సరిగ్గా జరగలేదు, లోటుపాట్లు వచ్చాయి, ఏమంటాం మనం? శ్రద్ధ లేదు అని. అంటే శ్రద్ధ అంటే ఏంటి? ఏదైనా ఒక పనిని చేయవలసిన రీతిలో కరెక్ట్ గా చేయటం. ముఖ్యంగా ఆదర్శాలను ఆదర్శంగా పెట్టుకుని ఆదర్శాల వైపు మనం నడవగలగటం శ్రద్ధ. మనకు ఆదర్శాలు వల్ల వేస్తున్నాం తప్ప మనం ఆదర్శాలను పాటించటం లేదు. నా అనుభవంతో చెప్తున్నాను, గాయత్రి పరివారి యొక్క అనుభవంతో చెప్తున్నాను. గురువు గారి రచనలు చదివిన తర్వాత నువ్వు మారలేదు అంటే ఏంటో అర్థం తెలుసా? గురువుల రచనను చదివి నువ్వు మారలేదు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు చదవలేదు అని అర్థం. శ్రద్ధ లేదని కాదు, నువ్వు చదివితే మంట మండుతుంది. అర్థమైందా? ఆ శక్తి అందులో ఉంది. మనం ఎందుకు మారలేకపోతున్నాము అంటే ఆ మ్యాగజైన్ ని మనం చదవటం లేదు. అంచేత మన ప్రజ్ఞా మండలి వాళ్ళు మ్యాగజైన్ ని పూర్తిగా చదవండి వచ్చిన రోజే. అందులో మీకు కావలసిన సమస్యకి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సమస్యకి కావలసిన పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ మ్యాగజైన్ లో గురువు యొక్క వాణిలో ఆ గొప్పతనం ఉంది. ఏ నెలకి ఆ నెల మీకు ఏది కావాలో అది అందజేయబడుతున్నది. దాన్ని అవగాహన చేసుకుని యుగశక్తి గాయత్రిని కంఠతా పట్టండి, ఆచరించండి, చదివించకండి. ఏం చేయాలి మీరు? ఆచరించండి. దానికి కావలసినటువంటి ప్రేరణ స్ఫూర్తి అవంతా కూడా మనకి శిక్షణ తరగతులుగా అందజేస్తాము అని ఇప్పుడే గౌరవ్ గారు చెప్పారు. మీరు ఎక్కడెక్కడెక్కడెక్కడ ప్రజ్ఞా మండల్స్ పెట్టారు అక్కడికి వచ్చి మీకు కావలసినటువంటి ట్రైనింగ్ అక్కడికే వచ్చి ఆ ట్రైనింగ్ ఇస్తారు మీకు శాంతికుంజ వాళ్ళు. ఇంకా కానీ వాళ్ళు ఎప్పుడో ఇస్తారని ఆక్కండి, మీరు మొదలెట్టేయండి. మాకు కావాలి అని అడగండి. ఎంత మీకు తపన ఉండాలి అంటే మాకు అంతమంది వ్యక్తులు లేరు అని వాళ్ళ చేత అనిపించండి. మేము మీరు ఇంతమంది అడిగేస్తే మేము ఇంతమందికి ఎక్కడి నుంచి తెస్తామయ్యా అనాలి వాళ్ళు. కానీ వాళ్ళు గురువు గారి దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళు. గురువు గారి సంగతి ఏం చెప్పాను నేను? ముందే రెడీ అయిపోతారు కనుక వాళ్ళు ముందే రెడీ అయిపోయి ఉంటారన్న నమ్మకం దీన్ని మనసులో పెట్టుకుని ప్రజ్ఞా మండల్స్ ని జాగ్రత్తగా అవగాహన చేసుకుంటూ పుట్టినరోజు వివాహ రోజు జరుపుకుంటూ యుగశక్తి గాయత్రిని బాగా చదువుకుంటూ గాయత్రి ఉపాసన చేసుకుంటూ
యజ్ఞాల పరంపర కొనసాగిద్దాం అనేటువంటి ఒక ప్రణాళిక మీకు త్వరలోనే రాబోతోంది. రాబోయేటటువంటి 6 నెలల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ ని గాయత్రి ప్రదేశ్ చేసేయాలి. 3 సంవత్సరాలు కాదు, 6 నెలల్లో చేసేయాలి. మనం చేయగలమా? మనం చేయలేము, ఆయన చేయగలడు. ఎప్పుడు చేయగలడు? మనం ఆయనకి సమర్పణ చేసుకుంటే. ఇంతట ఆ సమర్పణకి ఈ 3 రోజులలో మీరు ఆ సమయ సాధన, సారీ, సమయ సంయమనము, ప్రతిభా సంయమనము ఉంది కదా, దానాలు, సమయదానము, అంశదానము, ప్రతిభాదానము, లిస్టు తయారు చేసుకుంటూ క్రమక్రమముగా ఈ 3 రోజులలో మనం ఇంకా విషయాలు నేర్చుకుంటాం. వాళ్ళ మార్గదర్శనంలో చెప్తూ జై గురుదేవి.